ఇషిడి నంబరు 560 మురళీ తారీఖు 31 మే 1967 వ్యాఖ్య తారీఖు 25 నవంబరు 2006.
ముప్పై ఒకటి మే 1967 ప్రాతః క్లాస్ నడిచింది. మూడో పేజీ మధ్యలో మాట నడుస్తుంది. ఎవరో విశేషమైన వారు అరుదైన వారే 7 రోజుల కోర్సు తీసుకుంటారు. ఈ 7 రోజుల పాఠం ఎవరైతే తీసుకుంటారో, గీతా పాఠము రామాయణ పాఠము ఏదైతే తీస్తారో, ఈ 7 రోజుల విషయం కూడా ఇప్పుడే. ఏ రోజులు మీరు బట్టీలో ఎక్కవలసి ఉంటుంది. మనల్ని మనం ఆత్మ అనుకుని తండ్రిని తలుచుకున్నట్లయితే మొత్తం చెత్త అంతా వెళ్లిపోతుంది. దీనినే భట్టి అంటారు. ఎలాగైతే బంగారాన్ని అగ్నిలో వేస్తే మొత్తము దాంట్లో ఉన్న కల్తీ అంతా వెళ్లిపోతుంది. అర్ధ కల్పము యొక్క మురికి జబ్బు దేహాభిమానం. ఈ మురికి జబ్బు తొలగించడం కోసం అని 7 రోజుల బట్టీలో కూర్చోబెడతారు. దేహీ అభిమానిగా అవ్వాలి. మన్ని మనం ఆత్మ అనుకోవాలి. ఏ రోజులు కోర్సు తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. జ్ఞాన బాణము ఎవరికైనా సెకండ్లో తగలవచ్చు. లాస్ట్ గా వచ్చిన వాళ్ళు కూడా చాలా తొందరగా వెళ్ళవచ్చు. లాస్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఫాస్ట్ గా వెళ్ళవచ్చు. అలా వెళ్లారు కూడా. వాళ్ళు ఏమంటారంటే, మేము రేస్ చేసి బాబా నుంచి పూర్తి వారసత్వం తీసుకుంటాము అని. కొంతమంది పాత వాళ్ల కన్నా తీవ్రంగా కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి మంచి మంచి పాయింట్లు తయారైనటువంటి సామాగ్రి దొరుకుతుంది. ప్రదర్శిని అవి చెప్పడానికి ఎంత సమయం పడుతుంది? అది సహజం. స్వయం మీరు చెప్పలేకపోతే ఎవరన్నా వేరే అక్కయ్యని పిలవండి. రోజు వచ్చి కథ చెప్పి వెళ్తుంది. 5000 సంవత్సరాల క్రితము ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. శాస్త్రాల్లో కూడా రాశారు సత్యుగంలో లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. ఆ లక్ష్మీనారాయణులు సర్వగుణ సంపన్నులు, 16 కళ్ళ సంపూర్ణులు, సంపూర్ణ అహింసకులు, మర్యాదా పురుషోత్తములు. వాళ్ళ రాజ్యంలో అందరూ సుఖంగా ఉండేవాళ్లు. దుఃఖం యొక్క పేరే ఉండేది కాదు. ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఎవరు స్థాపన చేశారు? ఆ నారాయణ్ణి నరనారాయణుడుగా ఎవరు చేశారు? నరుడని మనిషిని అంటారు. గీతలో కూడా రాశారు, హే అర్జున, నువ్వు ఎలాంటి కర్తవ్యం చెయ్యంటే నరుడి నుంచి నారాయణుడిగా అవ్వాలి. హే ద్రౌపది, నువ్వు ఎలాంటి కర్తవ్యం చెయ్యనంటే నారి నుంచి లక్ష్మి అవ్వాలి. ఈ జ్ఞానం గీతలో ఇవ్వబడింది. భగవద్గీత అనే మహిమ ఉంది. భగవంతుడే నరుడి నుంచి నారాయణుడు, నారి నుంచి లక్ష్మి దేవతగా తయారు చేయగలుగుతారు. మనుషుల చదువు అయితే వకీలుగా చేయగలదు, డాక్టర్ గా చేయగలదు, ఇంజనీర్ గా చేయగలదు. మనుషుల నుంచి దేవతగా ఎవరు చేయలేరు. మనిషి పైకి లేస్తే దేవత అవుతాడు. మరి మనిషి కింద పడిపోతే రాక్షసుడు అవుతాడు. భగవంతుడే వచ్చి పడిపోయిన వాళ్ళని లేపుతారు. సత్యుగంలో దేవతలుంటారు, కలియుగంలో రాక్షసులుంటారు. కలియుగాన్ని పతిత ప్రపంచం అంటారు, సత్యుగాన్ని పావన ప్రపంచం అంటారు. పతిత ప్రపంచం నుంచి పావన ప్రపంచంగా చేసేదెవరు? పతితుల్ని పావనంగా ఎవరు చేస్తారు? భగవంతుడు తప్ప ఎవరు చేయలేరు. కానీ భగవంతుడు ఎవరు? సర్వవ్యాపి అని చెప్పేసి కోలాహలం చేసేశారు. భగవంతుడు సర్వవ్యాపి కాదు. ఆయన సృష్టిపైకి ఏకవ్యాపి అయి వస్తారు. మరి ఏ నిశ్చితమైన శరీరంలో ప్రవేశిస్తారో ఆయననే ముందుగా పతితుల నుంచి పావనంగా తయారు చేస్తారు. తర్వాత వరుస వారిగా మిగతా ఆత్మలు పతితుల నుంచి పావనంగా అవుతారు. ఆ లక్ష్మీనారాయణుల రాజ్యము 1250 సంవత్సరాలు నడుస్తుంది. తర్వాత త్రేత మొదలైనప్పుడు రామరాజ్యం మొదలవుతుంది. అది కూడా 1250 సంవత్సరాలు. ఈ విధంగా భగవంతుడు స్థాపన చేసిన రాజ్యం 2500 సంవత్సరాలు నడుస్తుంది. అది స్వర్గరాజ్యం. నరకాన్ని స్వర్గం చేయడం భగవంతుడి యొక్క కర్తవ్యం. ఎలా అయితే పగలు పగల తర్వాత రాత్రి అవుతుందో అదే విధంగా స్వర్గము మారి నరకమవుతుంది. ఒకేసారి నరకం అయిపోదు. మెల్లిమెల్లిగా మనుషుల కళలు తగ్గుతూ వస్తాయి. సుఖం అనుభవించే సుఖం భోగించడం వల్ల ఆత్మ యొక్క పవర్ తగ్గిపోతూ వస్తుంది. ఆత్మ ఒక బ్యాటరీ లాంటిది. అది భృకుటి మధ్యలో ఉంచబడింది ఒక నక్షత్రం లాగా. ఇంత చిన్న బ్యాటరీలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఎలా ఎలా సుఖం అనుభవిస్తూ భోగిస్తూ వచ్చారో అలా అలా ఆత్మిక స్థితి తగ్గుతూ వచ్చింది. దేహాభిమానం రావడం వల్ల దుఃఖం పెరుగుతుంది. కామ క్రోధ లోభ మోహ అహంకారాలు పెరుగుతాయి. మనని ఆత్మానే అనుకుంటే పట్టుకి పక్క ప్రాక్టీస్ చేస్తే అప్పుడు కామ వికారం కూడా మనని బాధ పెట్టదు. మనం దేహము అని అనుకుంటేనే దేహాభిమానం కారణంగా కామ వికారం వస్తుంది. దేహం అనుకోవడం వల్ల క్రోధం వస్తుంది. లోభం వస్తుంది, మోహం వస్తుంది, అహంకారం వస్తుంది. మనని మనం ఆత్మ అనుకుంటూ ఇతరులను కూడా జ్యోతి బిందు ఆత్మ రూపంలో చూస్తే ఈ 5 వికారాల ప్రవేశత జరగదు. ఈ ప్రాక్టీస్ ఇప్పుడు పరమాత్మ తండ్రి వచ్చి నేర్పిస్తున్నారు. ఏ మనుషాత్మలకి తెలియదు మేము ఆత్మ జ్యోతి బిందు స్వరూపమని. కానీ శాస్త్రాల్లో రాశారు అణోరణీయాంశం అని, ఆత్మ అనురూపం అని. మళ్ళీ అనేస్తారు మనస్సు జడము అని. అరే మనసు బుద్ధినే ఆత్మ అని అంటారు. మనుషుడు చనిపోతాడు అప్పుడు అతనిలో మనసు బుద్ధి ఉండిపోయింది అని అనలేము. మనసు బుద్ధి యొక్క పవర్ వెళ్ళిపోయింది అంటే ఆత్మ వెళ్ళిపోయింది అని అర్థం. ఈ మనసు బుద్ధి పవర్ లోనే అనేక జన్మల సంస్కారాలు నిండున్నాయి. మనసు బుద్ధి సంస్కారము ఈ మూడు శక్తుల యొక్క కలయికే ఆత్మ. ఈ ఆత్మ శరీరం నుంచి వేరే వస్తువు. మృత్యు అయినప్పుడు శరీరం వేరైపోతుంది, ఆత్మ వేరైపోతుంది. శరీరం నుంచి ఏం వెళ్లిపోయింది? కాళ్ళు, చేతులు, ముక్కు, చెవులు అన్నీ ఉన్నాయి. మరి అవి ఎందుకు కదలట్లేదు? ఒక మోటార్ ఉన్నట్లుగా దాంట్లో నుంచి బ్యాటరీ తీసేస్తే మోటార్ నడవడం ఆగిపోతుంది. అలాగే ఈ శరీర రూపీ మోటారు, ఇందులో ఆత్మరూపి బ్యాటరీ ఉంది. ఈ ఆత్మరూపి బ్యాటరీ వినాశనం లేనిది, అవినాశి, అనాది. కేవలం దాని శక్తి తక్కువైపోతుంది. దాని పవరు డిమ్ అయిపోయినప్పుడు, వెలుగు తక్కువైపోయినప్పుడు, పరంపిత పరమాత్మ శివరూపి బ్యాటరీ ఆ బ్యాటరీని వచ్చి ఛార్జ్ చేస్తారు. ఒక్క బ్యాటరీని ఛార్జ్ చేయరు. వరుస వారిగా మనిషి మాత్రలో అందరు బ్యాటరీలు ఛార్జ్ చేస్తారు. ఛార్జ్ ఎలా అవుతుంది? యాద్ అనేటువంటి స్మృతి అనేటువంటి దారం తగిలించడం ద్వారా ఆత్మ ఛార్జ్ అవుతుంది. అయితే యాద్ ఎప్పుడు వస్తుంది? యాద్ ఎవరిది వస్తుందంటే, ఎవరినైతే ఈ కళ్ళతో చూస్తామో వారిది, చెవులతో వింటాము, ఇంద్రియాలతో అనుభవం చేస్తాము. చూసిన వస్తువు తప్పకుండా గుర్తొస్తుంది. అందుకే భగవంతుడు కూడా ఈ సృష్టి మీద వచ్చి ఒక మనిషి శరీరంలో ప్రవేశించి దృష్టి నుంచి సృష్టిని మారుస్తారు. వేరే ఇంద్రియాలతో సాంగత్యం ఉండదని కాదు, అది కూడా పూర్వజన్మలో కర్మల అనుసారంగా అవుతుంది. అందుకే అంటారు తయారయ్యే ఉంది ముందు, ఇప్పుడు కూడా తయారవుతుంది, ఇంకా ముందు తయారయ్యేది ఏమీ లేదు అని. ఎవరిదైతే పూర్వజన్మలో ఎలాంటి హిసాబ్ కితాబ్ లెక్కాచారం ఉందో, ఈ సృష్టి రూపీ నాటక రంగం పైన హీరో హీరోయిన్ పాత్ర వేసేటువంటి వాళ్లతోటి లెక్కాచారం ఎలా ఉందో, అలా అలాగా ఆ ఆత్మలు వ్యాధి యొక్క స్మృతి యొక్క తీక్ష్ణతను పట్టుకుంటారు. కొంతమందిది తీవ్ర యాద్ ఉంటుంది, కొంతమందిది మధ్యమ స్మృతి ఉంటుంది, కొంతమందిది తక్కువ స్మృతి ఉంటుంది, కొంతమంది చాలా కష్టపడినా కూడా గుర్తురారు. దీని కారణం ఏంటి? దీని కారణం ఏంటంటే భగవంతుడు సంగ చివుతూ ఈ శక్తి పైన వచ్చినప్పుడు
ఈ సృష్టి నాటక రంగంపై. ఈ సృష్టి రంగంపై హీరో హీరోయిన్ పాత్ర వేసేటువంటి రామకృష్ణ ఆత్మల ద్వారా పాత్ర చేసి చూపిస్తారు. వాళ్ళ ద్వారా మాతపిత పాత్ర చేస్తారు. కొంతమంది తక్కువ కనెక్షన్ లో వస్తారు, కొంతమంది చాలా కనెక్షన్ లో వస్తారు. ఎక్కువ కనెక్షన్ లో వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్ గా ఎక్కువ స్మృతి వస్తుంది. తక్కువ కనెక్షన్ లో వచ్చే వాళ్ళకి తక్కువ గుర్తొస్తారు. ఇది లెక్కాచారము అనాది అవినాశి తయారయ్యే ఉంది. అందుకే ఏమంటారంటే ఆత్మ అవినాశి, దాంట్లో పాత్ర కూడా అవినాశి అంటారు. ప్రతి ఆత్మ దాంట్లో ఎలా అయితే 84 అనేక జన్మల సంస్కారము నిండి ఉంది అంటారు. రికార్డ్ ఏదో ఉంటుంది కదా, పూర్వకాలము పెద్ద పెనాలంతా రికార్డులు ఉండేవి, వాటిని గ్రామ్ ఫోన్ మీద పెట్టి పాడించేవాళ్ళు. సమయం యొక్క ముళ్ళు ఎలా ఎలా నడుస్తూ ఉంటుందో అలా అలా ఆ రికార్డు ప్లే అవుతూ ఉండేది. ఇది సృష్టి రూపి డ్రామా. ఇది 5000 సంవత్సరాల డ్రామా. ఈ డ్రామాలో ఎలా ఎలా సమయం ముళ్ళు తిరుగుతుందో ఆత్మ ఆయా జన్మల్లో తమ పాత్రలు చేస్తారు. ₹2500 వరకు ఆత్మలు సుఖ పాత్ర చేస్తాయి. తర్వాత 2500 సంవత్సరాలు ఆత్మలు వరుస వారీగా దుఃఖం గ్రహణ చేసేటువంటి పాత్ర చేస్తాయి. సుఖమనే సృష్టిని పగలంటారు. ద్వాపర కలియుగ సృష్టిని రాత్రి అంటారు. అక్కడ అజ్ఞాన అంధకారంలో అందరూ తిరుగుతూ ఉంటారు, తమని తాము దేహం అనుకుంటూ ఉంటారు. దేహం అనే మట్టి అనుకోవడం వల్ల ఆత్మ దేహాభిమానంలో మునిగిపోతూ పోతుంది. సతిగతిరేతలో దేవతలకి తమ యొక్క ఆత్మ అనేటువంటి గుర్తు స్మృతి ఉంటుంది. ద్వాపరం మొదలైనప్పుడు ఆత్మిక విస్మృతి అయిపోతుంది. ఎందుకు మర్చిపోతారు? ఎందుకంటే ద్వైతవాది యుగము ద్వాపరం మొదలవుతుంది. సత్యుగ త్రేతాలు అద్వైత యుగం. అక్కడ రెండు ఉండవు. మొత్తం ప్రపంచం మీద ఒక భాష, ఒక దేశం, ఒక కులము, ఒక మాట, ఒక మతము ఉంటాయి. అందుకే సుఖమే సుఖం ఉంటుంది. దాన్ని అద్వైత రాజ్యం అంటారు. తర్వాత సమయం పరివర్తన అవుతుంది. రెండు వేల 2500 సంవత్సరాల తర్వాత ద్వాపరం మొదలైపోతుంది. ఈ ద్వైతం నడిపించే వాళ్ళు ఎవరు? ఈ ద్వైతవాది ప్రపంచాన్ని తయారు చేసే నిమిత్తం ఎవరవుతారు? రాముడు వచ్చి అద్వైత ప్రపంచం తయారు చేస్తారు. సత్యుగి త్రేత యొక్క దేవతల యొక్క సృజన చేస్తారు. రావణుడు వచ్చి ద్వైతవాది ప్రపంచం తయారు చేస్తారు. మరి రావణుడు ఎవరు? సత్యుగత్రేతాల్లో ఒకటే ధర్మం ఉండింది. ద్వాపర కలియుగాల్లో అనేక ధర్మాలు అయిపోతాయి. ఏకత్వంలో సుఖముందా లేక అనేకత్వంలో సుఖముందా? ఏకత్వంలో సుఖముంది, అనేకత్వంలో దుఃఖముంది. ద్వాపర యుగంలో నుంచి ఇబ్రహీం, బుద్ధుడు, గురునానక్ వచ్చి వేరే వేరే ధర్మాలు స్థాపన చేశారు. వేరే వేరే మతాలు అయిపోతాయి, వేరే వేరే కులాలు అయిపోతాయి, వేరే వేరే దేశాలు అయిపోతాయి. ఇంకా అందరూ వాళ్లలో వాళ్ళు కొట్టుకుంటారు. ఇలా కొట్టుకోవడం వల్ల కలహ క్లేశాల ప్రపంచము, కలియుగము స్థాపన అయిపోతుంది. అందరూ దుఃఖితులైపోతారు. తుండే తుండే మతిర్ భిన్న, ఒకే కుటుంబంలో తల్లి మతం తండ్రితో కలవదు, తండ్రి మతం కొడుకులతో కలవదు, కొడుకుల మతం కూతుళ్లతో కలవదు. కుటుంబం కుటుంబంలోనూ విఘటన అయిపోతుంది. ఈ విఘటితమైన ప్రపంచాన్ని కలిపేదెవరు? రెండు వేల 2500 సంవత్సరాల హిస్టరీ మనుషుల దగ్గర ఉంది. లోకం విఘటితం అయిపోతూ వచ్చింది. జోడించే పేరే లేదు. హృదయాలు విరిగిపోతున్నాయి. జోడించే పనే లేదు. చివరికి హృదయాల్ని కలిపేదెవరు? ఆయనే దిలావర్ తండ్రి అంటారు. అందరూ బిందు బిందు ఆత్మల యొక్క తండ్రి. ఆయన జన్మమరణ చక్రం నుంచి అతీతుడు. ఆయన బిందువు పేరే శివుడు. శివుని యొక్క లింగం తయారు చేస్తారు. లింగానికి కాళ్ళు, చేతులు, ముక్కు, చెవులు పెట్టరు. ఎందుకంటే ఆయన ఎప్పటికీ సదా జ్యోతిబిందు స్వరూపుడు. ఆయనకి చెవులు, కాళ్ళు, చేతులు, చెవులు, ముక్కు లేనప్పుడు మరి ఆయన సృష్టి యొక్క కళ్యాణం ఎలా చేస్తారు? గీతలో ప్రవిష్టం అనే ఒక శబ్దం కూడా వచ్చింది, నేను ప్రవేశిస్తాను, ప్రవేశం చేసే యోగ్యుణ్ణి నేను. ఎలా అయితే భూతప్రేత ఆత్మలు ప్రవేశిస్తాయో అవైతే భూతప్రేతాలు. ఇదైతే భగవంతుడు, ఈయన కూడా ప్రవేశించగలరు.
సత్యరూపి రంగమంచి
ఈ సృష్టి నాటక రంగంలో ఎవరైతే పాత్రధారులు ఉన్నారో వాళ్ళందరిలోకి శ్రేష్ట పాత్ర చేసేటువంటి ఆ హీరో హీరోయిన్ పాత్ర చేసేటువంటి రామకృష్ణ ఆత్మలలో ఆయన ప్రవేశించి ఒకరి పేరు బ్రహ్మ అని పెడతారు, పెద్ద తల్లి. భగవంతుడి సృష్టి రూపి నాటకంలో పెద్ద తల్లి పాత్ర చేస్తారు, అందరికీ ప్రేమే ప్రేమ పంచుతారు. ఏ పిల్లాడు కూడా అమ్మ నన్ను కోపంగా చూసింది అనే అనుభవం చెయ్యరు, ఎవరూ చెప్పలేరు. ఈరోజు దేశ దేశాల్లో, పట్టణాలు పట్టణాల్లో, గ్రామాలు గ్రామాలలో బ్రహ్మకుమారి సంస్థ వ్యాపించి ఉంది. ఇది దీనికి ప్రూఫ్. భగవంతుడు వచ్చి బ్రహ్మ శరీరంలో వచ్చి మా రూపంలో పాలన చేస్తారు అని, మా రూపంలో ప్రేమ ఇస్తారు, పిల్లలకి జ్ఞానమనే పాలు ఇస్తారు. అయితే పిల్లలు మాత్రం వరుస వారిగా పురుషార్థం అనుసారమే ఉంటారు. కొంతమంది తెలివైన పిల్లలు ఉంటారు, వాళ్ళు చదువుకొని ఉన్నతమైన పదవిని పొందుతారు. కొంతమంది దల్ల బుద్ధి ఉంటారు, కొంతమంది భగవంతుడి బేసిక్ నాలెడ్జ్ మాత్రమే చదువుకుని ఉండిపోతారు. కొంతమంది భగవంతుడు చదివించిన ఉన్నతమైన చదువు కూడా చదువుకుంటారు. ఎవరైతే ఉన్నతమైన చదువు చదువుకుంటారో వాళ్ళు నరుడి నుంచి నారాయణుడిగా ఈ జన్మలోనే తయారవుతారు. భగవంతుడు వచ్చి అందరి శ్రద్ధ నేర్పించారు. అయితే గురువులు చెప్తారు, ఇక్కడ పురుషార్థం చేస్తూ చేస్తూ ఉండు, ఎప్పుడో వచ్చే జన్మలో నువ్వు దేవత అవుతావు అని. అటువంటి అందరి శ్రద్ధ ఇక్కడ నేర్పించారు. ఎలా అయితే స్కూళ్ళు కాలేజీలలో ఇక్కడ చదువు చదువుకోండి, వచ్చే జన్మలో డాక్టర్లు లాయర్లు అవ్వండి అని అన్నారు. ఇక్కడ చదువు చదువుకోండి, వచ్చే జన్మలో ఇంజనీర్ అవ్వండి, అలాంటి చదువు ఎవరు చదువుతారు. ఎవరు పురుషార్థం కూడా చేయరు, విశ్వాసమే చేయరు. అందుకే భగవంతుడు అంటారు, పిల్లలు నేనేదైతే మీకు మార్గం చూపిస్తానో ఆ మార్గంలో మీరు వెళ్తే కర్మ అకర్మ వికర్మ గతిని నేర్చుకున్నట్లయితే, వేరే వాళ్ళకి నేర్పిస్తే, మీ జీవితం తయారు చేసుకుంటే, ఇతరుల జీవితం తయారు చేస్తే, అప్పుడు నేను మీకు గ్యారంటీ ఇస్తాను, ఈ జన్మలోనే నరుణ్ నుంచి నారాయణుడిగా అయ్యే దేవత, నారి నుంచి లక్ష్మి అయ్యే దేవిగా తయారవుతారు అని. ఎవరైతే దేవీ దేవతలు అవుతారో వాళ్ళ యొక్క ప్రపంచము నిలబడి ఉంటుంది. బాకీ దేవీ దేవతలుగా అయ్యే పురుషార్థం ఎవరైతే చెయ్యరో వాళ్ళు ఈ వినాశనం టైంలో బలవంతంగా శరీరాలు వదలాల్సి వస్తుంది. వాళ్ళ గురించే ఆటం బాంబులు తయారై ఉన్నాయి. ఈనాటికి 70 సంవత్సరాల ముందు ఆటం బాంబుల పేరే లేదు. డెబ్బై సంవత్సరాల ముందు భగవంతుడు కూడా రాలేదు. డెబ్బై సంవత్సరాల తర్వాతనే ఈ ఆటమిక్ ఎనర్జీ భయంకరమైనటువంటి బాంబులు తయారయ్యాయి. ఈ ఆటమిక్ ఎనర్జీ వల్ల మొత్తం ప్రపంచం ధ్వస్తమైపోతుంది. అందరూ తమ శరీరాలు వదిలేసి వస్తుంది. ఎవరు మిగులుతారు? ఎవరు మిగులుతారంటే యాది స్మృతి యొక్క యుక్తిని ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళు మిగులుతారు. భగవంతుడి స్మృతిలో ఎంత తల్లీనమైపోతారంటే వాళ్ళు శ్వాస ప్రశ్వాసలు వదలడం కూడా మర్చిపోతారు. ఆటమిక్ విస్ఫోటనము వాళ్లపైన ప్రభావమే చూపించదు. ఏదైతే దుర్గంధం ఫైల్ అయిస్తుందో అది వాళ్లను ప్రభావం చేయలేదు. అయితే మిగతా వాళ్ళు ఎవరైతే రాజయోగము పరిక్రియ నేర్చుకోలేదో వాళ్ళు బలవంతంగా శరీరాలు వదలాల్సి వస్తుంది. హాయ్ హాయ్ అంటూ శరీరాలు వదలాల్సి వస్తుంది. అయితే అదే అంతిమ సమయంలో బుద్ధిలో ఏదుందో అదే వాళ్ళ గతి అయిపోతుంది. కొంతమంది అనేక జన్మలు దుఃఖం అనుభవిస్తారు, కొంతమంది అనేకమైన జన్మలు సుఖం అనుభవిస్తారు. ఎవరైతే అనేక జన్మలు ఎక్కువలో ఎక్కువ సుఖం అనుభవించే ఆత్మలుంటారో వాళ్ళనే దేవీ దేవత సనాతన ధర్మం యొక్క ఆత్మలు అని అంటాము. మరి అనేక జన్మల్లో దుఃఖం అనుభవించే ఆత్మలు వాళ్ళు కలియుగ అంతంలో వచ్చి రాక్షస జన్మలు తీసుకుంటారు. వాళ్ళు వాళ్ళ బుద్ధిని ఆటం బాంబులు లాంటి ఘాతకమైన వస్తువులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కొంతమంది తయారు చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది పాడు చేసే వాళ్ళు ఉంటారు. ఇల్లు కట్టే వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయా? ఇల్లు విరగొట్టే వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయా? ఇల్లు కట్టే వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తాయి. భగవంతుడి తండ్రి కూడా ఈ సృష్టి రూపి ఇంటికి అధికారి. ఆయన కూడా ఈ సృష్టి మీద వచ్చినప్పుడు ఫ్రీగా వదిలేస్తారు. ఇల్లు కట్టే కార్యమైనా చేయండి లేదా ఇల్లు విరగొట్టే కార్యమైనా చేయండి అని. అయితే ఇల్లు కట్టే పని ఎవరు చేయగలరంటే ఎవరైతే నా మతం మీద నడుస్తారో వాళ్లే. అయితే పాడు చేసేటువంటి పని ఎవరు చేస్తారు? ఎవరైతే మనుషుల మతం మీద నడుస్తారో వాళ్ళు. అనేక దేహధారి మనుష్య గురువులు ఆ మనుష్య గురువులు మతం మీద నడిచి నడిచి 2500 సంవత్సరాలు మొత్తం లోకం అంతా కూడా గోతిలో పడిపోయింది. అందరూ దుఃఖితులైపోయారు. బుద్ధిమంతుడైనటువంటి తండ్రి యొక్క బుద్ధిమంతులైన పిల్లల బుద్ధిలో కూర్చోవాలి. మనుష్య గురువుల ద్వారా ఈ సృష్టి యొక్క పతనం అయిపోతుంది అని. ఒక భగవంతుడి యొక్క శ్రీమతం ద్వారా మొత్తం సృష్టి యొక్క ఉన్నతము ఉత్థానం అవుతుంది అని. భగవంతుడు వస్తే గతి సద్గతి యొక్క దారి చూపిస్తారు. ప్రతి మనిషి ఆత్మ యొక్క వరుస వారీగా గతి మరియు సద్గతి అవుతుంది. మొట్టమొదట బుద్ధి యొక్క గతి అవుతుంది. మన బుద్ధి రూపీ ఆత్మ గతిశీలంగా అవుతుంది. ఎలా అవుతుంది? దేహం అనుకోవడం వల్ల మట్టి గుర్తొస్తుంది. మన్ని మనం దేహం అని అనుకుంటాము, ఇతరుల సంబంధీకులను కూడా దేహం అనుకుంటాము. మట్టిని తలుచుకోవడం వల్ల బుద్ధి మట్టి అయిపోతుంది. మన్ని మనం జ్యోతి బిందు స్టార్ అనుకోవడం వల్ల ఆత్మ చైతన్యం అవుతుంది, వెలుగు ఉన్న దానిలా అవుతుంది, సూక్ష్మంగా అవుతుంది. సూక్ష్మమైన ఆత్మ జ్ఞానం యొక్క లోతులలోకి వెళ్ళగలదు. అందుకే తండ్రి అంటున్నారు, మొట్టమొదటి మెట్టు ఇది ఎక్కండి, నేను ఈ దేహాన్ని కాను, మట్టి బొమ్మని కాను, నేను జ్యోతి బిందు ఆత్మను స్టార్ను. ఆ చుక్కలు ఆకాశంలో ఉంటాయి, అవి జడ నక్షత్రాలు. మీరు వరుస వారి ఈ భూమిపైన నక్షత్రాలు. తొమ్మిది లక్షల నక్షత్రాల యొక్క మహిమ ఉంది, వాటినే నవలఖహార అంటారు. ఈ 9 లక్షల నక్షత్రాలు ఈ 9 లక్షల మంది నక్షత్రాలే ఈ వినాశనం టైములో మొత్తం ప్రపంచంలో జ్ఞానం యొక్క వెలుగును చిమ్ముతారు. మిగతా 500 కోట్లు 700 కోట్ల ఏ ఆత్మలైతే ఉన్నారో వీళ్ళ ముందు వాళ్ళందరూ కూడా అజ్ఞానులు. ఈ 500 700 కోట్ల ఆత్మలు భగవంతుడి తండ్రిని దగ్గరగా గుర్తుపట్టలేకపోయారు. దేహాభిమానులు అనుకోవడం వల్ల, దేహం యొక్క అహంకారం రావడం వల్ల భగవంతుడి తండ్రిని గుర్తుపట్టలేకపోయారు. అయితే ఎవరైతే నిరహంకారులు అయ్యి భగవంతుడి తండ్రిని గుర్తుపడతారో వాళ్ళు దగ్గరగా ఉండడం వల్ల
ఈశ్వరీయ శక్తి యొక్క ప్రాప్తత నుంచి,
ఈశ్వరుని యొక్క శక్తులను పొందుతారు. వాళ్ళకి మొదటి శక్తి ఏం దొరుకుతుందంటే స్మృతి అనేటువంటి శక్తి దొరుకుతుంది. నేను ఎవరిని, ఎలా ఉన్నాను, మరి ఏ రూపంలో పాత్ర చేస్తున్నాను, ఈ రూపాన్ని ఎవరో ప్రత్యేకమైన వాళ్లే గుర్తుపడతారు, అందరూ గుర్తుపట్టలేరు. ఎవరైతే గుర్తుపట్టారో, ఎవరైతే తెలుసుకుంటారో, అర్థం చేసుకుంటారో, గుర్తుపడతారో, వాళ్ళు లోతుగా స్మృతి కూడా చేయగలుగుతారు. భగవంతుడు తండ్రి అయితే మిగతా అందరు ఆత్మల కన్నా చాలా సూక్ష్మమైన వాళ్ళు. అతి సూక్ష్మమైన వాళ్ళు బుద్ధిమంతులకే బుద్ధి అని చెప్తారు. ఆయన ఏ శరీరంలో అయితే ప్రవేశిస్తారో ఆయన ద్వారా జ్ఞానం యొక్క సూక్ష్మాతి సూక్ష్మ రహస్యాలు చెబుతారు. మళ్ళీ ఆ జ్ఞానము అందరికి అర్థమవుతుంది. బీదవాళ్ళైనా, ధనవంతులైనా, శరీరంతో ఆరోగ్యవంతులైనా, రోగం వచ్చిన వాళ్ళైనా, జబ్బు పడ్డ వాళ్ళైనా, కాళ్ళు లేకపోయినా, కన్ను లేకపోయినా, గుడ్డి వాళ్ళైనా, మెల్లకన్ను వాళ్ళైనా, ఎవరైనా ఒక కన్ను వాళ్ళైనా, అందరూ కూడా ఈ భగవంతుడి జ్ఞానాన్ని అర్థం చేసుకోగలరు. ఏ జాతి బంధనం లేదు, ధర్మ బంధనం లేదు, దేశం యొక్క బంధనం కూడా లేదు, ఏ సమాజ బంధనం కూడా లేదు. ఏ మనుషాత్మైనా సరే భగవంతుడి జ్ఞానాన్ని చాలా సులువుగా అర్థం చేసుకోగలుగుతారు. అందుకే భగవంతుడికి మహిమ చేస్తారు ఏంటంటే కష్టాన్ని సులువుగా చేసేవాళ్ళు అని. అయితే ఆయన జ్ఞానము కఠినం ఎలాగైంది? ఒకవేళ ఎవరన్నా ప్రయత్నం చేస్తే తప్పకుండా అర్థం చేసుకోగలుగుతారు. ప్రయత్నమే చేయకపోతే, కోరికే లేకపోతే అప్పుడు తెలుసుకునే, అర్థం చేసుకునే విషయమే లేదు. అందుకే భగవంతుడు గీతలో చెప్పిన జ్ఞానము, అందుకే ఆ గీతా జ్ఞానాన్ని చాలా సహజ జ్ఞాన యోగము, సహజ రాజయోగము అని చెబుతారు. భగవంతుడి జ్ఞానము చాలా సహజంగా ఉండాలి. ఎందుకంటే భగవంతుడే సుఖాల సాగరుడు. ఎవరిని సుఖదాత అంటున్నామో ఆయన గుర్తు, ఆయన స్మృతి తప్పకుండా రావాలి. రావణుడు దుఃఖదాత, ఆయన వాడిని ఎవరు తలుచుకోరు. రాముణ్ణి తలుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ రాముడెవరు ఇది తెలియదు, తెలుసుకోలేదు. తెలుసుకొని గుర్తు చేసుకుంటే అప్పుడు ప్రాప్తి ఎక్కువ ఉంటుంది. తెలుసుకోకుండా తలుచుకుంటే దానివల్ల ప్రాప్తి ఉండదు, అప్రాప్తి కూడా అయిపోవచ్చు. టైం వేస్ట్, మనీ, ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే అంధశ్రద్ధ పూర్వకంగా తలుచుకుంటున్నారు. ఎవరు ఏది వినిపిస్తే ఆ దారిలో వెళ్ళిపోతున్నారు, దాన్నే అంధశ్రద్ధ అంటారు. భగవంతుడు వచ్చి అంధశ్రద్ధ నేర్పించరు, ఆయన స్పష్టంగా చెప్తారు, పిల్లలు మీరాత్మలు, మీరు శరీరాలు కాదు. శరీరము ఐదు తత్వాలతో తయారైంది. దీన్ని మట్టి శరీరము అని అంటారు, మట్టి బొమ్మ అంటారు. గర్భంలో నాలుగైదు నెలలు ఈ శరీరం తయారవుతుంది. గర్భము నిర్జీవ పిండము తయారవుతుంది. ఎటువంటి చలనము ఉండదు. నాలుగైదు నెలల తర్వాత ఆత్మ ప్రవేశించినప్పుడు అప్పుడు పొట్టల్లో కదలికలు ప్రారంభమవుతాయి. తల్లికి కూడా తెలుస్తుంది. కాబట్టి ఆత్మ వేరు, దేహం వేరు. ఇది చాలా ఆశ్చర్యకరమైన ప్రకృతి. గర్భంలో ఆత్మ ప్రవేశిస్తుంది. దాని శరీరము నాలుగైదు నెలల ముందే తయారవుతుంది. నాలుగైదు నెలలకు ముందు ఆ ఆత్మ వేరే చోట జీవిస్తూ ఉండింది. జీవన ధారణ చేసి ఉంది, శరీరంలో ఉంది. అయితే నాలుగైదు నెలల ముందే దాని యొక్క శరీరం తయారవుతూ ఉంటుంది. అతని కర్మ సంస్కారాల అనుసారంగా ఎలా ఎలా అతని కర్మ సంస్కారాలు ఉంటాయో అలా అలా అతని యొక్క వాతావరణం తయారవుతుంది. ఈ వాయుమండలము వైబ్రేషన్ అనుసారంగా ఈ ఆత్మ యొక్క శరీరము వేరే తల్లి శరీర గర్భంలో ముందే తయారై ఉంటుంది. సాయం పూర్తయినప్పుడు మనిషి శరీరం వదిలేసి అప్పుడు తన గర్భంలో పోయి ప్రవేశిస్తాడు. అప్పుడు నాలుగైదు నెలలు ఇంకా అవుతుంది. 9 నెలల తర్వాత జన్మ అవుతుంది. అది ఈ స్థూల ప్రపంచంలో స్థూల విషయము. భగవంతుడి తండ్రి కూడా ఈ సృష్టి మీద వచ్చినప్పుడు అనంతమైన జన్మనిస్తారు. ఆ తల్లి కడుపులో ఉన్నది హద్దు జన్మ. భగవంతుడి తండ్రి వచ్చినప్పుడు ఆత్మారూపి పిల్లలకి అనంతమైన గుహ్యమైన జన్మనిస్తారు. హద్దు జన్మ తీసుకునే వాళ్ళు కూడా 9 నెలలు తల్లి గర్భంలో పండవలసి ఉంటుంది. ఈ అనంతమైన జన్మ తీసుకునే వాళ్లకు కూడా 9 రోజులు జ్ఞాన యోగం అనే భట్టిలో పండవలసి ఉంటుంది. ఒకరోజు రావడం, ఒకరోజు వెళ్లడం, మిగిలిన 7 రోజులు జ్ఞాన యోగం అనే భట్టిలో పండడం. ఎలాగైతే ఆత్మ గర్భంలో నుంచి బయటికి రాలేదో గర్భంలోనే అతనికి తినడము తాగడము అన్ని దొరుకుతాయి. బయట ప్రపంచం విషయాలే ఏమీ తెలియవు. అలాగే భగవంతుడు తండ్రి వచ్చినప్పుడు కూడా తన యొక్క 900,000 నక్షత్రాల పిల్లలను బట్టిలో ఉడికిస్తారు. ఇది జ్ఞాన గర్భం యొక్క ఎలా అయితే 9 నెలల 9 నెలల ఆ గర్భము ఇక్కడ 9 రోజుల బట్టి ఆత్మ పండుతుంది. పరిపక్వమై బయటకు వచ్చినప్పుడు తండ్రి యొక్క పిల్లాడు అనిపించుకుంటుంది. లౌకిక ప్రపంచంలో కూడా ఆత్మ ప్రవేశించినప్పుడు తండ్రి పిల్లాడు అని అనిపించుకోదు. లేదా 9 నెలలు అయ్యాక పిల్లాడై పుట్టిన తర్వాత అప్పుడు తండ్రి యొక్క పిల్లాడు అని అనిపించుకుంటుందా? జన్మ తీసుకున్నాక అప్పుడు తండ్రి యొక్క పిల్లాడు అని అనిపించుకుంటుంది. అలాగే ఇక్కడ కూడా కొంతమంది అంటారు, మేము ఎప్పటి నుంచో ఈ జ్ఞానం వింటున్నాము అని. జ్ఞానం వినడం ఒక విషయం, జ్ఞానం అర్థం చేసుకోవడం కూడా వేరే విషయం. కానీ పక్క నిశ్చయాన్ని ధారణ చేయడం, ఇదే ఈయనే నా యొక్క బేహద్ అనంతమైన తండ్రి అని, ఆత్మలకు తండ్రి అని నిశ్చయం చేసుకోవడం, దేహ తండ్రుల్ని 84 జన్మలు ధారణ చేశాం. ఈయన మన ఆత్మలకు తండ్రి. 84 జన్మల్లో 84 తండ్రులు వేరే వేరే ఉంటారు. ప్రతి జన్మలో వేరే వేరే తండ్రులు అవుతారు. ఇక్కడైతే 84 చక్రం యొక్క ఒక్కరే తండ్రి ఆత్మలకు తండ్రి. వాళ్ళు దేహాలకు తండ్రులు, వాళ్ళు దేహాలకు జన్మనిస్తారు. వాళ్ళు దేహాభిమానం పెంచే తండ్రులు. ఈయన ఆత్మాభిమానిగా తయారు చేసే తండ్రి. ఆత్మిక చదువు నేర్పించే తండ్రి. ఆత్మనుగా తయారు చేసే తండ్రి. ఈ తండ్రిని తెలుసుకోవడానికి ఈ ఏడు రోజులు నిమిత్తం చేశారు. దీన్నే సప్తాహి కోర్స్ అనండి, 7 రోజుల భక్తి అనండి, 7 రోజుల రాజయోగ శిబిరం అనండి. ఇక్కడ మనుష్యాత్మలు బయట ప్రపంచంతో కట్ అయిపోతారు, బయటికి వెళ్ళనివ్వరు, ఎవరికి ఉత్తరం కూడా రాయలేరు, ఫోన్ లో బాట్లాడిన కూడా మాట్లాడలేరు. ఒకే ఫలంగా లోపలే పండవలసి ఉంటుంది. ఆ ఆత్మలలో కొంతమంది బాగా పక్కా అయి బయటకు వస్తారు, కొంతమంది బాగా కచ్చా అయి బయటకు వస్తారు, కొంతమంది మధ్యస్థంగా ఉండి బయటకు వస్తారు. ఈతికల బట్టిలో చాలా వరకు ఇటుకలు పక్క అయ్యి పరిపక్వం అయ్యి 1 నెంబర్లో బయటకు వస్తారు. కొన్ని సెకండ్ నంబర్ లో వస్తాయి, కొన్ని థర్డ్ క్లాస్ లో వస్తాయి. కొన్ని ఎలా ఉంటాయంటే పూర్తిగా మంటలో మండిపోతాయి, నల్లగా మసిబారిపోతాయి. ఇక్కడ కూడా అలాగనే భక్తి చేసే సమయంలో కొంతమంది చాలా సహజ సహజంగా సులువు సులువుగా ఖుషీ ఖుషీగా పూర్తి చేసుకుంటారు. వాళ్ళకి 84 జన్మల పునాది చాలా బాగా పడింది. ఎలా అంటే 84 జన్మలలో చాలా సుఖంగా ఉండే ఆత్మలు వీళ్ళు. కొంతమంది ఎలా ఉంటారంటే ఏడు రోజులు పూర్తి చేయలేకపోతారు, పారిపోతారు. వాళ్ళని బలవంతంగా ఆపినా కూడా వాళ్ళని ఆపితే ఆగకుండా పారిపోతారు, ఉండలేరు. బలవంతంగా బట్టి నుంచి బయటికెళ్లి పారిపోతారు. లోకంలో కూడా అలాగే అవుతుంది. కొంతమంది పిల్లాడు గర్భంలోనే చనిపోతాడు, అతను పొట్ట కట్ చేసి బయటికి తీయాల్సి వస్తుంది. ఇక్కడ కూడా బుద్ధి రూపి పొట్ట జన్మనిచ్చే వాళ్ళు మాతాపిత కూడా ఉంటారు. కొంతమంది సందేశం అనే విత్తనం వేస్తారు, జ్ఞానం అనే బీజం వేస్తారు. మరి కొంతమంది జ్ఞానం యొక్క పాలన చేస్తారు, తయారు చేస్తారు. ఆత్మ జ్ఞాన గర్భరూపి భక్తిలో వెళ్లి పండాలి అని తయారు చేస్తారు. తండ్రిని గుర్తుపట్టాలి అని నిశ్చయ పత్రం తయారు చేసే యోగ్యులుగా అయ్యే పాలన చేస్తారు. యజ్ఞం ఆదిలో రక్తంతో రాసిచ్చేవాళ్ళు. ఏమనంటే మేము పక్క బాబాని గుర్తుపట్టాము, మేము ఎప్పటికీ ఇంకా కదలము. ఇప్పుడు ఆ స్థూల రక్తంతో రాసేటువంటి విషయం కాదు. ఇక్కడ సంకల్పాలనే రక్తం. ఒకవేళ సంకల్పంలో దృఢత్వం వస్తే వాళ్ళు ఏం చేయడానికైనా తయారుగా ఉంటారు. కోర్టు స్టాంప్ పేపర్ మీద కూడా రాసి ఇవ్వడానికి తయారవుతారు. కోర్టు అగ్రిమెంట్ కూడా రాసి ఇవ్వడానికి తయారైపోతారు. అగ్రిమెంట్ కూడా రాసిస్తారు, తనువు మనసు ధనము అన్ని నీవే అని, నీవు నా ఈశ్వరుడు తండ్రివి అని, నేను నీకు కుమారుణ్ణి అని, నీవెలా నడిపిస్తే అలా నడుస్తాము అని. అయితే కొంతమంది నిభాయిస్తారు, కొంతమంది నిభాయించలేరు. జ్ఞానం తీసుకోవడం గొప్ప విషయం కాదు, వినడం ఏమంత గొప్ప విషయం కాదు, అర్థం చేసుకోవడం కూడా గొప్ప విషయం కాదు. ఇతరులకి చెప్పడము అర్థం చేయించడం కూడా గొప్ప విషయం కాదు. గొప్ప విషయము జ్ఞానాన్ని తమ జీవనంలో ధారణ చేయడము, చివరి వరకు కూడా నిభాయించడము. నిభాయించే వాళ్ళకి నంబర్ దొరుకుతుంది. నిభాయించే వాళ్ళు మాలలో పూసలవుతారు, ఈ మాలలు ప్రతి ధర్మంలో తిప్పుతారు. మాల తిప్పని ధర్మం అంటూ లేదు. ఈ మాల రూపి సంఘటన యొక్క గుర్తు, ఈ సంఘటనని భగవంతుడి తండ్రి వచ్చి తయారు చేశారు. ఆ గురువులు ఊరికనే టైటిల్ పెట్టేసుకుంటారు, శ్రీ శ్రీ ఎక్స్ అవార్డ్ 108 అనేసి. స్వామి సచ్చిదానందజీ మహారాజ్ వగైరా వగైరా అని టైటిల్. ఇవన్నీ కూడా అబద్ధం టైటిల్స్. వాళ్ళని వాళ్ళు జగద్గురువులు అంటారు. అయితే వాళ్ళని వాస్తవంగా భారతదేశంలోనే అందరూ ఒప్పుకోరు. ఇంకా మొత్తం ప్రపంచం విషయం అయితే వదిలిపెట్టండి. ఈ జగద్గురు అనేది భగవంతుడి యొక్క టైటిల్. భగవంతుడే సృష్టి మీద వచ్చినప్పుడు రామకృష్ణ ఆత్మల ద్వారా మొత్తం సృష్టికి జగద్గురువుగా అవుతారు. మొత్తం సృష్టి అంతా కూడా వాళ్ళ ముందు తలకాయ వంచుతుంది, ముందు వెనకలుగా. లాస్ట్ లో మొత్తం ప్రపంచం యొక్క వినాశనం అయినప్పుడు ఏ ఒక్క ఆత్మ కూడా ఉండదు ఈయన గాడ్ ఫాదరు అనకుండా. నాస్తికుల్లో నాస్తికుడు కూడా అతని ముఖం నుంచి కూడా ఓ గాడ్ ఫాదర్ అని వస్తుంది, నా రక్షణ చెయ్యి అని. ఆయన అనంతమైన తండ్రి. ఇబ్రహీం బుద్ధుడు, కృష్ణు, గురు నానక్ వీళ్ళు గొప్ప ధర్మపితలే, కాని అనంతమైన తండ్రులు కాదు. క్రైస్తును ఫాలో చేసేవాళ్ళు 100-150 కోట్లున్నారు. అతను కూడా దేహద్దు తండ్రి కాదు. దేహద్దు తండ్రి అని ఎవరిని అంటారంటే అతని లిమిట్ అంటూ ఉండదు. అందరు మొత్తం ప్రపంచం అందరూ కూడా ఆయనని ఒప్పుకుని ఆయన చెప్పిన దారిలో నడిచే వాళ్ళు అవుతారు. ఆ ధర్మపితలు ఇబ్రహీం బుద్ధుడు, క్రైస్తు వాళ్ళు కూడా ఆ గాడ్ ఫాదర్ ను ఒప్పుకుంటారు. ఏ ధర్మపిత తమంతాము భగవంతుడు అనలేదు. క్రైస్తు కూడా నేను గాడ్ ఫాదర్ పిల్లాన్ని అని చెప్పేవాడు. గురు నానక్ కూడా పైకి వేలు పెట్టి చూపించి ఏక ఓంకార్ సత్నామ అని చెప్పేవాడు. అతను కూడా తన్ని సద్గురు అనేవాడు కాదు, అతని ఫాలోవర్స్ అతన్ని సద్గురు అన్నారు. సన్యాసుల యొక్క ఆది గురువు శంకరాచార్యులు ఆయన స్లోగన్ చెప్పేవాళ్ళు, శివోహం బ్రహ్మాస్మి అనేవాడు. ఇది వాళ్ళ యొక్క అబద్ధపు స్లోగన్. శివ పేరు కళ్యాణకారి. మొత్తం సృష్టి యొక్క కళ్యాణం చేసే ఆయన శివుడు. ఆయన ద్వారా ఎవరి అకళ్యాణము జరిగేటువంటి కార్యమే చేయరు. ఆయన చెప్పేదల్లా కళ్యాణకారి. అందుకే సిక్కు ధర్మం వాళ్ళు జో బోలే సో నిహాల్ అంటారు. ఆయన ముఖం నుంచి ఎవరికన్నా అకళ్యాణం చేసే మాటే రాదు. ఎక్కడ చూసినా అతను కళ్యాణ దృష్టితోటే చూస్తారు. ఎవరి పట్ల ఆయనకి అకళ్యాణ దృష్టి ఉండనే ఉండదు. ఎవరిని స్పర్శ చేసినా కూడా అతని పట్ల ఆయనకి వికారి భావన ఉండదు. వికృత భావన ఉండనే ఉండదు. ఆయన నిరాకారుడు. నిరాకారి, నిర్వికారి, నిరహంకారి. దేహాభిమానులు వాళ్ళు వికారులు. దేహ అహంకారం వాళ్ళుగా ఉంటారు. భగవంతుడు తండ్రి ఎల్లప్పటికీ నిరాకారి, నిర్వికారి, నిరహంకారి. ఆయన ప్రతి పని నిర్వికారం. ఆయన ప్రతి కర్మేంద్రియము నిర్వికారం. సన్యాసులు వాళ్ళ పైన టైటిల్ పెట్టుకున్నారు శివోహం అని. కానీ వాళ్ళ కళ్యాణము చేసుకోలేదు. అయితే వాళ్ళ ఫాలోవర్స్ కళ్యాణం కూడా చేయలేకపోయారు. మొత్తం సృష్టి అంతా కూడా కిందకి పడిపోతూ వచ్చింది. భగవంతుడు తండ్రి వచ్చి ఈ సృష్టిని పైకి లేపుతారు. మనంబర్ వారిగా ఆత్మలకి జ్ఞానం ఇచ్చి మొదట వాళ్ల బుద్ధిని బాగు చేస్తారు. బుద్ధిలో జ్ఞానం ఉంటుంది. జ్ఞానం ద్వారా సద్గతి అవుతుంది. భగవంతుడు జ్యోతి బిందువు. ఆయనకి కాళ్ళు, చేతులు, ముక్కు, చెవులు లేవు. నిరాకారి దేశం నుంచి వచ్చేవాళ్లు నిరాకారి దేశానికి వాపస్ వెళ్తారు. ఏదో ధన సంపత్తి తీసుకుని రారు. అలాగే ఎవరి ధన సంపత్తులు తీసుకుని మళ్ళీ వాపస్ కూడా వెళ్లరు. ఆయన వచ్చి ఏమిస్తారు? ఆయన దగ్గర ఏంటి ఆ ధనము? ఆ ప్రాపర్టీ వేరే వాళ్ళ దగ్గర లేదు. ఏ మనిషి గురువుల దగ్గర లేదు. మనిషి మాత్రం దగ్గర లేదు. అదే అది ఏం ప్రాపర్టీ ఆయన వచ్చి ఇచ్చేది? ఆ ప్రాపర్టీ ద్వారా మొత్తం ప్రపంచం యొక్క కళ్యాణం అవుతుంది. ఏమిస్తారు? జ్ఞానం ఇస్తారు. తిన్నగా శాంతి సుఖమయ్యారు. ఆయన జ్ఞానం ఇస్తారు. జ్ఞానం అనగా తెలియడం. దేని గురించి తెలియడం? సత్యాన్ని గురించి తెలియడం. ఆ గాడ్ ఫాదర్ ట్రూత్ గాడ్ ఫాదర్ అంటారు. సత్యాన్నే ట్రూత్ అంటారు. గాడ్ ఈజ్ ట్రూత్ అంటారు. ఈ సృష్టి మీదకి వచ్చి సత్యం చెప్తారు. సత్యం యొక్క జ్ఞానం ఎవరికీ లేదు. సత్యమైన తండ్రి యొక్క గుర్తు ఎవరికీ తెలియదు. సత్యం యొక్క జ్ఞానం ఆయన ఇస్తారు. ఎవరెవరు ఆ సత్యాన్ని ధారణ చేశారో వాళ్ళు సత్యమైన తండ్రికి దగ్గరగా ఉన్నారు. మొట్టమొదట ఆయనకి దగ్గరగా ఉండే ఆత్మలు ఇద్దరు. ఎవరు? రాముడు మరియు కృష్ణుడు. మరి వాళ్ళ యొక్క సహయోగిని శక్తులు? రాముని యొక్క సహయోగిని శక్తి సీత. కృష్ణుని యొక్క సహయోగిని శక్తి రాధ. ఈ నలుగురు ఆత్మల యొక్క స్వభావ సంస్కారాలు కలిసి ఒకటైపోతారు. ఇవి నలుగురే విశేషమైన ఆత్మలు. భగవంతుడు వచ్చి జ్ఞానం యొక్క చదువు చెప్పినప్పుడు వీళ్ళు తమ యొక్క భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని జీవనంలో ధారణ చేసి అందరికన్నా ముందు జీవనంలో సఫలతను పొందుతారు. వాళ్ళే ఈ నలుగురు ఆత్మలు. వీళ్ళ యొక్క స్వభావ సంస్కారాలు కలిసి ఒకటవుతారు. అందుకే ఒక్క మనిషిని అంటారు విష్ణు అని. నాలుగు భుజాలు చూపిస్తారు. భుజం అనగా భగవంతుడి కార్యంలో 100% మద్దతు ఇచ్చేవాళ్ళు. ఇంత మద్దతుగారులు లోకంలో ఇంకెవ్వరు కూడా అవ్వరు. భుజము హెల్పర్. అందుకే భక్తి మార్గంలో చిత్రం తయారు చేశారు. 2500 సంవత్సరాల ముందే తయారు చేశారు. అజంతా, ఎల్లోరా, కనేరీ మొదలైన గుహలలో గోడ చిత్రాలు తయారు చేశారు 2500 సంవత్సరాల క్రితమే. అప్పుడు సృష్టికి ఇంత పతనం అవలేదు. మనిషి బుద్ధి కూడా ఇంత పతనం అవలేదు. చిత్రాల్లో చిత్రకారులు ఏదైతే చిత్రీకరణ చేశారో అందులో కూడా సత్యత ఉండింది. తర్వాత చిత్రాలను చూసి మనుషులు శాస్త్రాలు రాశారు. శాస్త్రాలు కూడా మొట్టమొదట బుద్ధిలో ఉండినవి. మొదట పేపర్ మీద రాయలేదు. చాలా సంవత్సరాల తర్వాత పేపర్ల మీద గీశారు. వాటిని భోజపత్రాలు అనేవాళ్ళు. చెట్టు యొక్క ఒక పొర వచ్చేది, ఒక చర్మం లాగా వచ్చేది. ఆ పొర పైన రాసేవాళ్ళు. ఆ శాస్త్రాలకి తర్వాత ఇంటర్ప్రిటేషన్ చేశారు, వ్యాఖ్యలు చేశారు. మొట్టమొదట కొత్తల్లో వ్యాఖ్యల్లో కూడా సత్యత ఉండేది. తర్వాత ఎలా అయితే మనుషులు దేహాభిమానులు అయ్యారో తమని తాము ఇతరులని కూడా దేహంలా చూసుకోవడం మొదలు పెట్టారో అలా మనుషుల యొక్క బుద్ధి మట్టిగా అయిపోవచ్చింది. దేహాభిమానం అనే బుద్ధి శాస్త్రాల వ్యాఖ్యని వికృతం చేసింది. అనేకులు అనేక రకాల శాస్త్రాల వ్యాఖ్యలు చేశారు. ఒకటే గీత దానికి 108 కన్నా ఎక్కువ వ్యాఖ్యలు రాయబడి ఉన్నాయి. టాగోర్ గీత వేరే చెప్తుంది. మాధ్వాచార్య గీత ఇంకో వేరేదేదో చెప్తుంది. శంకరాచార్య గీత మరి ఇంకొంచెం వేరే విషయం చెప్తుంది. అన్ని వ్యాఖ్యలు ఒకదాంతో ఒకటి విరుద్ధంగా ఉండేవి. శంకరాచార్య గీత చెప్పేది ఒకటే, ఏకో బ్రహ్మ ద్వితీయ నాస్తి, ఒక్కరే ఆత్మ, దానివే ఇన్ని వేరే వేరే రూపాలు అని. మాధవాచార్య గీత చెప్తుంది ఆత్మలు అనేకమైనవి, అన్ని వినాశన అవినాశి అని. మరి పరమాత్మ వేరే అని. చూడండి ఎంత భేదం పుట్టుకొచ్చింది, ఎంతెంత ద్వైతవాదం పుట్టుకొస్తుందో, అంతంత లోకం కింద పడిపోతూ వచ్చింది. అనేక విషయాలు అబద్ధమే అబద్ధం. భగవంతుడు తండ్రి వచ్చి ఒకటే విషయం చెప్తారు, ఒకటే సత్యం చెప్తారు. ఆ సత్యం ఏమిటి? మూల రూపం అనండి. నేను ఆత్మ జ్యోతి బిందువును, నాకు ఒక్కరే ఒక తండ్రి, ఈ లోకంలో వేరే ఎవరూ లేరు. మిగతా అందరూ మోసగించేవాళ్ళు. ఇంత సారంలో ఒకవేళ జ్ఞానాన్ని ధారణ చేస్తే ఎక్కువ విస్తారంలో వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. ఇంత సహజమైన విషయం ఇది. సహజాన్ని కఠినంగా మనిషి గురువులు చేస్తారు, కఠినాన్ని సులువుగా భగవంతుడు తండ్రి చేస్తారు. ఓం శాంతి.